ఓం శ్రీ సాయిరాం లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. జీవితం పుట్టిన ప్రతివాడు గిట్టే వరకు నడిచే మధ్యకాలం. మరి ఈ కాలం అందరికీ ఒకేలా ఉంటుందా అంటే ఉండదు. ఒక్కొక్కరి జీవితం ఒక్కో ప్రత్యేకమైన పద్ధతిలో జీవన శైలిలో పయనిస్తూ ఉంటుంది. జీవితం ఎక్కడ మొదలైంది, ఎలాంటి వాతావరణంలో పెరిగింది, ఎటువంటి అనుభవాలను పొందింది, ముఖ్యంగా ఈ ప్రయాణంలో భగవంతుణ్ణి ఎలా తెలుసుకుంది, ఇలా ఇవన్నీ ఆ జీవి యొక్క మానసిక నిర్మాణానికి దోహదం చేస్తాయి. మనందరికీ తెలుసు, ఈ జీవితం మనకు ప్రసాదించబడింది పరమాత్మను తెలుసుకుని పరమార్థాన్ని గ్రహించటానికే అని. భగవాన్ శ్రీ సత్యసాయి పరమాత్ముని భక్తుల జీవిత అనుభవాలు ఈ మానవాళి చరిత్రలో ఆదర్శవంతమైన కథలు. ఒక్కో భక్తుని అనుభవాలు, ఆ సాయి భగవానునితో వారి సంబంధాలు ఎవరివి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. అది ఆ భగవంతునికి భక్తునికి ఉండే మధుర బంధం. అటువంటి అనుభవాలు విన్నప్పుడు మనలో కలిగే ఆ భావం, అవి మనకు అందించే ఆ అనుభూతి, మనం నేర్చుకునే విషయాలు, ఇలా ఎన్నో ఉంటాయి. అటువంటి విషయాలను మనకు అందించే అనుభవాలు పొందిన వారిలో ఒకరు స్వామి చిరకాల భక్తులు పెద్దలు శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారు. మనందరం స్వామి అవతారం ఉన్నప్పుడే ఈ మానవ జన్మ పొందటం మన అదృష్టం. అయితే ప్రస్తుతం 89 సంవత్సరాల వయస్సు గల శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారు 1926 మే నెల 12వ తేదీన జన్మించారు. స్వాతంత్ర్యోద్యమ కాలం నుండి దేశభక్తి కలిగి రాజకీయాలలో పలు బాధ్యతలు స్వీకరించిన వీరు సత్యసాయి భగవానుని అనుగ్రహానికి పాత్రులైన అదృష్టవంతులు. మరి వారి జీవితం ఎలా గడిచింది, వారు స్వామితో ఎటువంటి అనుభవాలు పొందారు అనే విషయాలు వారి మాటలలో తెలుసుకోవడం ఒక చక్కని అవకాశం. కొద్ది నెలల క్రితం రేడియో సైట్ టీం సభ్యులు విశాఖపట్నం వెళ్లినప్పుడు వారు మన రేడియో సైతో వారి విలువైన అనుభవాలను పంచుకోవడం జరిగింది. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జరి కార్యక్రమంలో వారు పంచుకున్న అనుభవాలను ఇప్పుడు మనం విందాం. మనందరం నిశ్చలమైన మనస్సుతో వింటే ఆ మాటలలోని ఆనందాన్ని ఎంతైనా అనుభవించగలం.
నేను 1926 సంవత్సరంలో జన్మించిన మనిషిని. అయితే మే మాసంలో స్వామి నవంబర్లో మా స్వగ్రామం ధర్మవరం విజయనగరం జిల్లా తరుణమ్మ తల్లి మా సన్నయ్య పంతులు 8వ సంవత్సరానికి మా తల్లి చనిపోయింది. 9-10 వచ్చేటప్పటికీ మా నాన్న చనిపోయాడు. మరి ఎవరున్నారు? మా నాయనమ్మ ఉండేది పరవాసం, రోడ్డును పడకుండా ఇంకో ఇంటికి చేరకుండా పెద్ద దిక్కుగా తను ఈ ఇంట్లోనే ఉండాలన్నా నేను బతుకున్నంతగాను అని ఆ రకంగా ఉండి, తదనంతరం మా అక్కయ్య భర్త పక్కనే ఇల్లు ఉన్న ఊళ్ళోనే చేసుకునేవాడు, అక్కడ చదువుకున్నాడు ఉంటూ. ఆ రోజుల్లో చదువు కూడా అది భగవద్ విశేషమే. ఇప్పుడైతే నేను అనుకుంటాను బాబా గారి దయ. అప్పటికి బాబా గారిని తెలుసా? తెలియదు. ఏమైనప్పటికీ భగవంతుడి దయ. భగవంతుడు ఎవరు? బాబా గారే. అతను తప్పించి ఇంకో దేవుడిని మాకు తెలియదు. మేము చూడలేదు, మేము మాట్లాడలేదు, వాడి సేవ చేయలేదు, వారి ఆశీర్వచనం పొందలేదు. అంచేత ఎప్పుడు ఏ జరిగినా వారి దయ వల్లే, వారి కృపే అనుకోవడం మామూలు. నేనే కాదు, మా ఇంట్లో అంతా, నేను, నా భార్య ఇప్పుడు లేదు, మా అబ్బాయి, తగ్గిన ఆడపిల్లలు ఇద్దరు, అందరు కూడా ఇదే. సరే, మొత్తానికి విజయనగరం మా ఊరు ధర్మవరానికి 16 మైళ్ళు దూరం. ఇంటర్మీడియట్ చదవడానికి వెళ్ళినప్పుడే ఆ విజయనగరం చూశాను. అంతకుముందు విజయనగరం తెలియదు. అక్కడే 4 ఏళ్ళు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పుడు స్వతంత్ర పోరాటం తీవ్రంగా జరుగుతుండేది. అయితే నేను కొంచెం అడ్వెంచరస్ లైఫ్, సామాజికంగా సూటిగా రోడ్డు మధ్య నుంచి అందరూ వెళ్లేటట్టు నా జీవితం కొనసాగలేదు. నేను చదువుకున్న రోజుల్లోనే స్వతంత్రోద్యమంలో పాల్గొనాలని ఉద్దేశం. అదైన తర్వాత నేను ఒక పేపర్ పెడుతున్నాను, నువ్వు వచ్చి సబ్మిటరీగా ఉండవలసిందని మధురు అన్నపూర్ణ గారు 14 సంవత్సరాలు బ్రిటిష్ కారాగారంలో శిక్ష అనుభవించినటువంటి స్వతంత్ర సమర యోధుడు. మరి అక్కడితో ఆ చదువు విరమించి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఏమో స్వతంత్ర పోరాటం అంత మించి కందుకూరు వీరేశ్వర పంతులు విధవా వివాహాలు సంస్కరణ వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు తదేక దీక్షతో వినేవాడిని. ఏమిటండి బాగా వింటున్నావు, నీకేమైనా చేసుకోవాలనుందా? ఉందన్నాను. అయితే తెప్పించు, ముహూర్తం పెట్టేస్తాను. దాన్ని డిక్లేర్డ్ మ్యారేజ్. ఆ రకమైనటువంటి జీవితం స్వతంత్ర ఉద్యమ కాలంలో మనిషి ఏ రకంగా జీవించాలి, వ్యవహరించాలి, సంచరించాలి, ప్రజలతో పాటు తాను కూడా తన బతుకుని ఎలా పంచుకోవాలి. నాయకుడు మహాత్మా గాంధీ నుంచి జయప్రకాష్ నారాయణ, డాక్టర్ లోయా వరకు ఏ రకంగా వ్యవహరించారు తెలుసుకుని ఆ రకంగా మేము కూడా పనిచేయడానికి ప్రయత్నం చేశాం. ఇవి చాలా వరకు అప్రస్తుతం కావచ్చు, కానీ బాబా గారి దగ్గరికి నేను చేరడానికి ఆయనతో కలిసి ఉండిపోవడానికి, రాజకీయం వదిలేయడానికి ఆయన పాదాలు దొరికే చోలు ఎంతకైనా మనకి ఎక్కువ లేదు అన్న నిర్ణయం రావడానికి ఎటువంటి మనస్తత్వం నాకు సహాయపడిందో ఇది కొంతవరకు ఉపయోగపడుతుందేమో అన్నటువంటి ఉద్దేశంగా నేను చెప్పాను. అయిపోయింది. జైలుకెళ్తే పొలప పక్క ఏమిటి నేలనే పడుకోవాడు, అద్దం చూడకుండా గడ్డం గీసుకోవాడు, యోగాసనాలు ప్రారంభించాడు శరీర ఆరోగ్యం కోసం. ఇటువంటి పద్ధతుల్లో ఉద్దేశంతో జీవితం గడుపుతున్న నేను అనుకోకుండా విజయనగరం ఎమ్మెల్యే అయ్యాను 1957, 1957, 1967 పదేళ్ళు విజయనగరం ఎమ్మెల్యే, 1972 వస్తాం. అప్పుడు పివి నరసింహారావు చీఫ్ మినిస్టర్, బివి సుబ్బారెడ్డి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఢిల్లీ నుంచి వస్తున్నాడు. ఆయన వస్తుంటే బివి సుబ్బారెడ్డి వెళ్ళాడు, అతని కారులోనే కలిసి తిరిగి వచ్చారు. తోలో ఏదో మాట్లాడుకుంటారు కదా. బివి సుబ్బారెడ్డికి నాకు బాగా ఇష్టం, పరిచయం. అంచేత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాను. ఏమంటే వాళ్ళు ఇష్టం, నా పేరు ఉంటుందా అని అడగడానికి. ఇవి చాలా చిన్న విషయాలు మిస్టర్ శ్రీరామూర్తి. పిల్లటి వాళ్ళు ఉండకపోతే ఎవరిని వేసుకుంటారు? అవన్నీ తర్వాత చూస్తారు. నువ్వు భగవాన్ సత్యసాయిబాబా ఈజ్ ఇన్ హైదరాబాద్ నాకు తెలియదు. అక్కడ ఎవరో కాంట్రాక్టర్ కదా, ఆ ఇంట్లో ఉన్నాడు, నీకు దారికి దొరకదు. నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, నా కారు ఇస్తాను, ఈ కారులో వెళ్ళి ఈ కారు నెంబర్ ఇస్తాను, వాళ్ళు పికప్ చేసి ఆయన రూమ్ దగ్గర తీసుకెళ్తారు. ఆయన నమస్కారం పెట్టి తర్వాత మాట్లాడుకున్నాం. నేను అక్కడికి వెళ్ళాను. నాకన్నా ముందు జనగా వెంకటరావు కూర్చొని ఉన్నాడు. వెంకటరావు నేను పిలిచాడు ఆయన. ఆ దగ్గరికి వెళ్ళి చెవులోనే ఏదో చెప్పాడు, అతను వెళ్ళిపోయాడు. తర్వాత నా దగ్గరకు వచ్చాడు స్వామి. అన్నారు, బంగారు నీ భార్య నువ్వు కలిసి వద్దాం అనుకున్నారు, ఆవిడ ఎందుకు రాలేదు అన్నారు. మేమిద్దరు కలిసి వద్దాం అనుకున్న మాట లేదు, ఆయనకి ఎలా తెలిసింది, భగవంతుడు కాబట్టి ఒంట్లో బాగోలేదు స్వామి అని. అయ్యో సరే అని ఒక ఇలాగని ఒక చిన్న పెట్టుకోవడానికి అది బిల్డ్ ఒకటి ఇచ్చారు. అంత శుభం, సర్వం శుభం, వెళ్ళు కాదు అండం పెట్టాడు, వెళ్ళిపోయాడు. తిన్నగా బీవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళాను. ఏమైందన్నాడు. చెప్పాను, అదే నేను చెప్పాలి, శుభం నువ్వు మంత్రి అవుతున్నావు, నీకు మంచి పోర్ట్ఫోలియో ఇస్తాడు, మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ అది డిజిగ్నేషన్ అప్పుడు. కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ నా దగ్గర లేదు, హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకే, అది పీవి దగ్గర పెట్టుకున్నాడు. అయ్యా ఇది బహుశా సంబంధం, మా డిఈఓ అనంతపూర్లో కూడా ఓటుకు తప్పదు కదా. ఆ డిఈఓ నుంచి నాకు ఫోన్ వచ్చింది, పలానప్పుడు మీటింగ్ అవుతుంది అనంతపూర్లో రావాల్సింది అని. సత్యసాయిబాబా గారు వస్తున్నారు బయలుదేరాడు. ఏమిటి, వారి తల్లి పేరు నా ఒక లైబ్రరీ కట్టాలని ఆయన ఉద్దేశం అప్పట్లో. ఆ స్కీమ్ ఎబర్డైజ్ చేశారు, అది పోయింది. కానీ ఆ ప్లాన్స్ వగేరా పట్టుకొని వచ్చారు, పునాదులు అభివహించారు. అదేంటే పెద్ద ఊరేగింపు. ఆ ఊరేగింపులో ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యం, ప్రైమ్ మినిస్టర్ కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఊరేగలేదని. చూస్తే వాళ్ళు కింద కూర్చుంటారు, లేదా పక్కనే వేరే కూర్చోడో కూర్చుంటారు. నాకు వాడి తరకు గొప్పతనం ఎంత తెలుసు నాకు తెలియదు. ఇది 72 అనుకుంటాను, అదే సంవత్సరం. అంటే ముందు ఇక్కడ మినిస్టర్ అయ్యాను, అది అయిన తర్వాత అక్కడికి పిలిస్తే వచ్చాను. అదే అప్పుడే ఈ ఊరేగింపు, ఈ సందర్భం. ఆ ఊరేగింపు ఒకరోజు ఒక పుస్తకం రాశాను, బాబా జీవితమే జగతికి సందేశం అది. ఇట్ వాజ్ ఇన్ హై డిమాండ్ డ్యూరింగ్ దోస్ డేస్. ఒక సంవత్సరంలో 4 ముద్రలు పడ్డాయి. అంచేత వారికి స్వామికి చూపించి ఆయన అనుమతి తీసుకుని అచ్చుకి ఇవ్వాలని నా ఉద్దేశం. ఆ కాగితాలు అన్నీ ఉన్నాయి, స్వామితో చెప్పాను, తర్వాత చూస్తాను. ఆ కట్ట కింద కూర్చొని చూస్తున్నాను, వరండా కిందనే, వరండాలో కాక స్వామి సడన్ గా దిగి వచ్చి పొర మీద కొట్టి రాసేవులే, నేను చూస్తాను, పెట్టు పద కారెక్కు, ముందు సీట్లో కూర్చో అని చెప్పేసి ఆయన అటు రాడు, ఇంకో పక్క వెళ్ళిపోతారు. నేను వెళ్ళి ముందు సీట్లో కూర్చున్నాను. అప్పుడు కారు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంటే ఎక్కడ చూద్దాం జనమే, బాలు తీరి జనం ఉన్నారు. వీళ్ళు బయలుదేరుతారని మాకే తెలియదు, బహుశా ఆయన కూడా అనుకోలేదేమో తెలియదు. విపరీతమైన జనం, దండాలు పట్టుకొని జెండాలు పట్టుకొని నమస్కారాలు పెట్టుకొని నాకు ఆశ్చర్యపడుతుంది. స్వామి మీరు బయలుదేరుతున్నట్టు మాకే తెలియదు, ఈ జనందరికీ ఎలా చేస్తుందండి? అదా ఇది ధర్మ సందేహం. చూడు, ఎక్కడో రష్యా నుంచి పక్షులు కృష్ణా జిల్లాలో ఉన్న సరస్సుకి 1000 మైళ్ళ దూరం రోడ్డు ఉంటుందా, దారి ఉంటుందా? వాటికేం తెలుసు, భగవంతుడు ఎక్కడ ఉంటే భక్తుడు అక్కడే ఉంటాడు, బాగానే వస్తాడు. భగవంతుడైనా వెళ్ళాలి, భక్తుడైనా రావాలి. భగవంతుడిని విడిచి భక్తుడు ఎక్కడ ఉంటాడు? భక్తుడిని విడిచి భగవంతుడు ఉన్నట్టే ఉండటట్టే భక్తుడు కూడా భగవంతుని విడుతుండడు. అదిగో వస్తున్నాడు ఆ కాలేజీ నుంచి, ఆపు కాదు అని ఈ ఎవరు మన సత్యజిత్ ఆపారు. అతను వచ్చాడు, నా పక్కన కూర్చొని వెనకాల అతను పక్కన సీట్లో కూర్చొని అవన్నీ తీసుకెళ్ళి చూపించి, ఇవో ఈ స్థలం అందే, అది అన్నారో తీసుకున్నాడు, అది కూడా మనకు అయిపోయింది. ఇలాగన్నీ చెప్తూ ఆఖరికి ఆంజనేయ స్వామి ఉన్న కొండ మీద అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి కేంద్రకు వచ్చేస్తున్నాం. వస్తుంటే అన్నారు బంగారు, అవాడ అనంతపూర్లో జరిగిన మీటింగ్ ఏమి, నాటి నుంచి నేటి వరకు అంత పెద్ద ర్యాలీ అనంతపూర్లో జరగలేదు. జ్ఞాపకం ఉందా? నాగా జ్ఞాపకం, ఆయన జ్ఞాపకం నేను భరించుకున్నా, జ్ఞాపకం ఉంది స్వామి అని అయిపోయి కేదా దిగిపోతున్నాను. స్వామి కట్టితో కైలాసానికి వెళ్ళినట్టు ఉంది, మీతో కలిసి ఆ మీదకు రావడం, ఏం మాట్లాడలేదు స్వామి. ఇంకా మ్యూజియం అవుతుంది అంతేనా? ఇంకా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా స్వామి? ప్లాన్స్ ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఈ జీవితంలో ఇవి పూర్తి చేస్తే చాలు, ఎన్ని ఉన్నాయో చేస్తానే అయిపోతాయి అన్నాడు. తిన్నగా వచ్చాం నా సీట్లోకి, నేను వెళ్ళిపోయాను. తర్వాత ఆ పుస్తకం తీశారు, అందులో ఆనాడు జరిగింది. అంత ముందు వృత్తాంతం అనంతపూర్లో జరిగిన ఊరేగింపు గురించి నేను సంపూర్ణంగా చెప్పలేకపోయాను, సాధ్యం కాదు కూడా. ఇసక పోస్తే రాలిన జనం ఉపరీతమైనటువంటి తొక్కిసినట, నేను అక్కడ కింద కూర్చున్నాను, నిలబడితే అది రమ్మని చెప్పి పక్క వాడితో చెప్పారు. ఆ పక్కన సీట్ ఖాళీ ఉంది కూడా, నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను. అక్కడ వెళ్ళిపోయింది, ఊరేగిపోయిన తర్వాత స్టేడియం దగ్గరికి వెళ్ళాం, అక్కడ దిగాం, ఉపన్యాసం అయిపోయింది. ఆవేళ ఏమిటో ఆ భగవంతుడి తరకు భావం, నేను ఎన్నడూ ఊహించలేదు. ఆ ర్యాలీ వెళ్తుంటే శాల్యూట్ తీసుకోవాలి. ఆ పక్క నేను నిలబడ్డాను, బంగారు నువ్వు తీసుకో. ఆ నిలబడ్డారు, నేను శాల్యూట్ తీసుకున్నాను. అప్పుడు కరీ వీరి ఎరుగినటువంటి సంఘటన, ఏ పూర్వకాలంలో పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు. లోబెట్ ఫస్ట్ ఎయిడ్ అంటారు, ఆ మొదటి మొదలైన కరీలో డైరెక్ట్గా ఆ మీటింగ్ ప్రదేశంలో వారు ఆ రకంగా. అప్పటి నుంచి ఎప్పుడూ నన్ను విడిచిపెట్టలేదు. ప్రతి సంవత్సరం కూడా నాకు సంక్రాంతికి మా ఫ్యామిలీ అందరికీ ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అదృష్టం ఏమడిగేవారో, వారు ఏం చెప్పారో కష్టం చెప్పలేదు ఇప్పుడు. కానీ కొన్ని ఘటనలు మాత్రం చెప్పగలను. నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్న రోజుల్లో సామాన్యంగా రెండేళ్ళకు మారైనా సరే అక్కడ ఎంఆర్ఎస్కి వెళ్ళేవాడు. అది ఒక అలవాటు. ఓ మారు అక్కడ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కోవిడ్ బదిలీనాథ్ తర్వాత కేదార్నాథ్ అంచేత అలా రెండు మాటలు వెళ్ళాను. ఆ మాట బదిలీనాథ్ వెళ్ళిన తర్వాత నాతో 10 మంది వచ్చారు, 5 రాళ్ళు ఉన్నారు. దిగి ఆ నడిచేటప్పుడు నడవలేకపోతున్నాను, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను ముందు నడవలేను. ఏమి చెప్పాలి నడవలేకపోతున్నాను అనుకుంటే కవలు పడడం లేదు. ఇది ఏమిటో, ఇది వాళ్ళు పిలవడానికి నోరు రావడం లేదు, వాళ్ళు నా పక్క చూడడం లేదు. వెళ్ళాను, వసతి చేరుకున్నాను. అక్కడ చెప్పాను ఇక్కడ ఏదో పెద్ద ఇబ్బంది చేసేటట్టుంది, బదిలీనాథ్ తోటి ఆపిద్దాం, అంత మించి మీదకి వెళ్ళడం కష్టం. అయితే మర్నాడు తిరిగి వెళ్ళిపోదామా, ఋషికేసి వెళ్ళిపోదాం. ఆ రాత్రి పడుకున్నాను. మర్నాడు ఋషికేసి వెళ్ళి అక్కడ నాకు బాగా పరిచయం. ఋషికేశిలో చిదానంద స్వామి ఉండేవారు, గురు కృప. అందులోనే నేను అతను ఒప్పకి ఉంటే నాకు ఒప్పకి ఇచ్చేవారు, ఇప్పుడు అతను లేనప్పుడు వేరే బస్ ఇచ్చేవారు. అక్కడికి చేరాను. చేస్తే అతను అన్నాడు, హాస్పిటల్కి ఉంది కదా, ఒకసారి చూపించుకోకూడదా అంటే హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే అతను అన్నాడు, మీరు కూర్చులో కూర్చొని నాతో మాట్లాడారు కదా, వెళ్ళి ఆ పక్క పడుకున్నాడు. వచ్చి చూశాడు, మీరు హాస్పిటల్లో 1 రోజు ఉండాలన్నాడు. సరే అన్నాను. అతను అటు వెళ్ళిపోగాడు, నా బసక నేను వచ్చేసాను. అవాళ్ళ తిన్నగా బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఢిల్లీ వచ్చి ఆ ఢిల్లీలో రైలు ఎక్కి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నాను. హైదరాబాద్ చేరుకున్న వెంటనే నాకు మళ్ళీ అతను ఏం చెప్పాడంటే, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంది, ఆ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించుకోకూడదా అంటే వెళ్ళాను. వెళితే అతను నాడు, ఎవరిని మీరు కదలడానికి వెళ్ళేది పడుకో, ఎలా వచ్చారు, రిక్షా మీద వచ్చి ఆటో మీద వచ్చి ఆటో మీద కారులోనే వెళ్ళాలి, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని ఏపీలో హాస్పిటల్లో శాస్త్రికి రావాలని డాక్టర్ పెద్దలు అతను ఫోన్ చేశాను. వద్దు సార్ ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. నల్లగొండలో ఎంపీ శ్రీనివాసరావు ఉన్నాడు, ఇలాగే నా దగ్గరికి వచ్చాడు, తిరగొద్దు పడుకోమన్నాను, హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నాను. ఏవో పనులు ఉన్నాయండి, 3 రోజులు పోయిన తర్వాత వస్తాను మీ దగ్గర. ఆ 2 రోజులు చనిపోయాడు. నేను ఎందుకు చెప్పానో వినండి, ఎక్కడి నుంచే మీ ఇంటికి కూడా వెళ్ళదు, అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. సరే ఆటోలోనే స్నేహితులు పట్టుకొని మా అమ్మ ఇంటికి వెళ్ళి రెండు చొక్కాలు పెట్టుకోవాలి కదా నువ్వు తువ్వాలి అన్నాడు. అందులో పడేసి ఒక టెలిగ్రామ్ ఒకటి రాసి బాబా గారికి ఇలాగ బాగులేదంటున్నారు, గుండెకి ఏదో ప్రమాదం అంటున్నారు, హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు అంటే టెలిగ్రామ్ మా అమ్మాయితో చెప్పి ఇచ్చేయమ్మని నేను హాస్పిటల్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను. వాళ్ళకి నన్ను తీసుకెళ్ళారు, ఏవో టెస్టులు చేశారు పడుకోబెట్టి. వాళ్ళు అమ్మాయి మా ఇంటికి వైజాగ్లో మా ఆవిడకి అబ్బాయికి ఫోన్ చేశారు. వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఎంత డబ్బు రావాలి, అంత డబ్బు ఉందా మన దగ్గర, గుండె అంటున్నారు, ఎంత ఆపరేషన్, భయపడుతూ వచ్చారు. మా ఆవిడకి ఒకటే ధైర్యం. ఆఖరి మరి మేము బాబా గారిని చూసినప్పుడు ఆయన అన్నారు, ఎప్పుడు సుమగడి భవ అంటారు, దీర్ఘ సుమగడి భవ అన్నారు. ఆ రోజు అది దాని జ్ఞాపకం అయింది. దీర్ఘ సుమంగళి భవ అన్నారు కదా, ఇంకేమవుతుంది, ఏమవుదు పదడుకుదా అని మా అబ్బాయికి ధైర్యం చెప్పి ఇక్కడికి వచ్చింది. వీళ్ళు అమ్మాయి ఇంటికి వెళ్ళేటప్పటికి బాబా గారి నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది. నేను ఫోన్ నెంబర్ వేశాను అమ్మాయి ఫోన్ నెంబర్, ఆ అడ్రస్ అంతా రాలేదు ఫోన్ నెంబర్. ఆ ఫోన్ నెంబర్కి బాబా గారు శ్రీ సత్యసాయి బాబా అని సంతయ పోస్ట్ మాస్టర్ ఏమో అడిగాడు, అడ్రస్ చెప్పారు. ఆ అడ్రస్ వచ్చింది, ఇంటికి చెప్పారు. వెంటనే ఇది ఫోన్ చేసింది, మరేం పర్వాలేదు బాబా గారు ఇలాగా రాశాను. మరినాడు పొద్దున మేము అక్కడ ఎవరు రానివ్వరు అన్నారు. అబ్బాయి డాక్టర్ కదా, అదే వాళ్ళు రానిచ్చారు. ఒక ఆవిడకి 70% ఇవి బ్లాక్, ఆవిడకి నాకు 40%, ఏమి లేదు వెళ్ళిపోవచ్చన్నారు. ఎక్కడ గడిపోతాను, తెలియ బాబా గారు దొరికొచ్చారు. ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఒరియా కుర్రాడు కథను ఉండేవాడు ఆయన దగ్గర పొట్టిగా ఉన్నాడు. తెల్లవారు చూసి వచ్చారు, కిందనే రూమ్ ఉంది, మరేం పర్వాలేదు నువ్వు అక్కడ ఉండు, అతను కారు పట్టుకొని వస్తాడు డాక్టర్ దగ్గర. మన హాస్పిటల్ ఉంది కదా, ఎప్పుడో చూపించావు, నేను మన హాస్పిటల్లో కూడా చూసుకుంటే బాగుంటుంది కదా అని అక్కడ పంపించాడు. చూశారు, తర్వాత రిపోర్ట్ బాబా గారికి ఇస్తాం, మీరు వెళ్ళిపోండి అన్నారు. సాయంకాలం మేము వెళ్ళేటప్పటికి బాబా గారు, ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ అంతే, హాయిగా ఒకడు అది 81 అనుకుంటాడు, హాయిగా వెళ్ళాడు. ఆయన ఏమి లేదంటే ఏమి లేదే, ఏదైనా ఉందంటే ఉందే ఆయన మహిమ. అలాగా ఈ గండాలు ఎక్కడ ఋషికేశు, ఎక్కడ హైదరాబాదు రైల్లో రావడం అంటే, ఎన్ని ప్రమాదమైన పరిస్థితుల్లో చేరుకోవడం అంటే, అడుగు తీసి అడుగు పెట్టొద్దని డాక్టర్ చెప్తున్నాడు. నేను రైలెక్కేసిన ఇంకో మరు ఇలాగే ఢిల్లీ నాకు 89 ఎంపీ టర్మ్ అయిపోయింది, 84 to 89 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళాలని కోరిక. ఎందుకు, మధు దండాగితే ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు, అతను షార్ట్ చేస్తూ బాగా మాట్లాడతాడు. సరే అయితే చెప్పాడు వెళ్దామని చూద్దామని, తీరా పెడితే ఒక అతను కారు పట్టుకొచ్చాను నా కారు ఎక్కా. కొంత దూరం వెళ్ళాం అది ఆగిపోయింది, నాకు కొంత దూరం వెళ్ళాం ఇంకో కారు ఆగిపోయింది. వాడు అతను మా షాప్ ఇక్కడ దగ్గర ఉంది రండి, ఫోన్లో మాట్లాడుకుందాం, మాట్లాడుకోవచ్చు మీరు అక్కడికి. ఎప్పటికీ ఏది రాదు, నన్ను వెనక్కి తీసుకెళ్ళాలి, ఎలాగా నేను నన్ను ఇంకా వెయిట్ చేయలేమండి, రోడ్ బయటకు నిలబడతా, ఏ ఆటో వచ్చినా ఆపుదాం, ఎక్కిపోయి ఎటు వెళ్ళిపోతాను, ఎంపీస్ క్వార్టర్స్ అంటే అతను నార్త్ బ్లాక్ నార్త్ ఎవెన్యూ అంటాడు. అయ్యా రిక్షా వెళ్ళిపోతుంది, జోరు వెళ్ళిపోతుంది, డౌన్ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడో వెళ్ళిపోతున్నాడు, భయపడుతున్నాడు. అక్కడ సర్కిల్ ఉంది, ఎనమండూరు బుర్ఖాలో ఉన్నారు, వచ్చేస్తున్నాడు. ఇప్పుడు తిన్నగా వెళ్ళాడు, గుద్దేశాడు మనిషి, అప్పుడు పడిపోయింది, నెత్తులు కాడితో పడిపోయి పెద్ద యాక్సిడెంట్. ఈ సై ఆటో కదా ఎగిరి పడిపోయింది. నాతో ఒక అతను వచ్చాడు, అక్కడ ఏమవుతుందో చూడాలని గెంతేసి అటు వెళ్ళిపోయాడు. నేను రిక్షా అడుగులు పడిపోయింది, ఊళ్ళల్లో నెత్తులు అక్కడక్కడ, ఎక్కడ దర్యాగంజ్ న్యూఢిల్లీ, ఎక్కడ పుట్టపడితే స్వామి లే లే తెలుగు శుభ్రంగా లే లే చెయ్యి సమంగా కూర్చో ఆ రెండో చెయ్యి తీసి ఇలా తీసి బయటపడి బయటపడి ఇలా పడుకుని కదా వెనక్కు అడుగున్నాను, అందరూ తీసి ఇలా కూర్చున్నాను, తీసి బయటపెట్టాను. పెట్టేసి మాయకమ్మేస్తుందండి భగవంతుడు అంటే అది బ్రహ్మ పదార్థం, మాయ కలియకుండా సృష్టి లేదు. నన్ను ఎవరు తీశారో ఎవరు కాపాడారో ఆలోచన ఉండాలా? నాతో వచ్చిన వాడు ఏమైపోయాడని చూస్తున్నా వాడి కోసం. వాడు యాక్సిడెంట్ అయిపోయిన దగ్గరికి వెళ్ళిపోయి వాడు కూర్చున్నాడు, అది తిరుగుతున్నాడు. నేను నిలబడి చూస్తున్నాను, ఎప్పుడు ఎవడు వస్తాడా ఎవడు రాడా, ఈ కింద రిక్షా వాడు పారిపోయాడు, ఆటో వాడు వాడలేడు, అయిపోయాడు. డాక్టర్ రామనవ లోహి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను, 15 రోజులున్నాను. ఒళ్ళల్లో నొప్పులు, నొప్పులు లేనటువంటి ఒక్క సూది మనం ఓపెన్ చేయకపోవడం లేదు, సరే ఉండలేనని చెప్పి బయలుదేరి రైల్లో వెళ్ళకూడదు, విమానంలో వెళ్ళకూడదు, ఎన్నో కండిషన్. నేను రైలు ఎక్కేసి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ అక్కడ బాబా గారు ఎక్కడున్నారు ఫోన్ చేస్తారు, బెంగళూరులో ఉన్నారన్నారు. బెంగళూరు ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదు అంటే వైట్ ఫీల్డ్ ఆశ్రమానికి బయలుదేరాడు. అక్కడ హోటల్లో మోతి పవన్ గారు మోతి హోటల్ ఏదో ఉంది, అక్కడ దిగి అక్కడికి వెళ్ళాను. లోపలికి ఎక్కలేను, కూర్చోలేను, నిలబడలేను. నన్ను చూస్తున్నారు, పగలగా చూశారు, పలకరించలేదు, మాట్లాడలేదు. మధ్య పక్కన ఎవరండి, మీరు పాఠశాలమూర్తే కదా? అవును. ఏమండి మీరేమనుకోకపోతే నాకు కారు ఉంది, నేను సాయంకాలం వెళ్ళిపోతాను టౌన్లోకి, ఆ కారులో తీసుకెళ్ళిపోతాను, పోతే కొంచెం ఆలస్యం అవుతుంది పావు గంట అరగంట, మీరు వెయిట్ చేస్తే నేను తీసుకెళ్ళిపోతా, మధ్యాహ్నం నా రూమ్ ఉంది అందులో మీరు పడుకోవచ్చు. నేను పడుకోలేను, నేను పడుకోబెడతాను అలా సాయంకాలం అలాగన్నాడు. మళ్ళీ సాయంకాలం నిలబడ్డాను, బాబా గారు చూసి నా వైపు చూసి నవ్వుతున్నాడు, మాట్లాడు పగలు పొద్దున. సాయంకాలం గబగబ నా దగ్గరికి వచ్చి చొక్కా ఎత్తి ఇలా రాశాను, విడిపో చెయ్య ఎక్కడెక్కడైతే చెయ్య అడిగిందో అక్కడ నొప్పులు అంటే పోయా. నాకు నొప్పి పోయిందని నాకు ఎలా తెలుసు, వెళ్ళిపోయి పడుకున్నాను, పడుకోబెట్టాడు పడుకున్నాను. వెళ్ళిపోయేటప్పుడు భోజనానికి వెళ్దాం పదండి అని లేపితే లేచాను, వెళ్ళిపోదాం పదండి కారు ఎక్కాను. ఏమండి ఇప్పుడు నొప్పులు లేవా అన్నాడు, ఆహా నాకు నొప్పులు ఉన్నాయి కదా, అయ్యో లేవన్నాను. చూశారా బాబా గారి మా అమ్మాయమ్మ అని చిన్నగా హోటల్కి వచ్చి ఈ రాత్రి మీ దగ్గర పడుకుంటాడు. రెండు బెడ్లు ఉన్నాయండి, రెండు పొద్దున పడుకోకున్నాడు, హాయిగా పడుకున్నాడు. పొద్దున విమానం ఎక్కినాను, వైజాగ్ హైదరాబాద్ వచ్చాను, అతను వెళ్ళిపోయాను. చెప్పొచ్చింది ఏమంటే దూరం భారం లేదే లేదు, అక్కడ కూర్చుంటే ఢిల్లీలో ఏం జరుగుతుందో అని తెలుసు. కాపాడదలుచుకుంటే క్షణంలో అక్కడ వాడేస్తారు, కాపాడతారు. అతను తెలియదు, అతను వెళ్ళడం తాగలేదు. వాయుగాయ మనోగాయగారు అంటాం. ఇక్కడికి ఒక రోజు మా ఇంటికి వచ్చాం వైజాగ్లో, మా అబ్బాయి డాక్టరు. నేను అప్పుడే హైదరాబాద్ నుంచి ఆ ఢిల్లీ నుంచి వచ్చాను, పని చేస్తాను బయటకు వెళ్ళాను. అటు నుంచి వచ్చేటప్పటికి ఇంటింటే డాక్టర్లు ఏమిటంటే గుండె జబ్బు, మా ఆవిడ ఊరికే ఏడుస్తారు. మీరు ఎప్పుడు సంచారం టూర్లు, ఇళ్ళు ఆకలి పిల్లలు ఏమయ్యారు, మీరు ఏమి చూడరు కదా, మేము చూసినా చూడకపోయినా భగవంతుడు చూస్తున్నాడమ్మా, ఎందుకు కెమెరా పడతావు, ఆయన చూస్తూనే ఉన్నాడు కదా, నేనే చూడాలంటే నాకు చేత కాకపోతే అతను చేస్తాడు, చేత ఉండవు, వెళ్ళి చూడండి అబ్బాయి ఎలా ఉన్నాడు. లోపలికి వెళ్ళాడు, వాడు కూతురు ఉన్నాడు. మనం చూశాను, పట్టుకొచ్చాను. ఇంతలో వాడు అమ్మాయి అమ్మాయి కబురు పంపించాడు, మా నాన్న తీసుకురమ్మని వెళ్ళాడు. నోట్న బాబా గారు మాట్లాడుతున్నాడు విన్నాన్న అన్నాడు. ఏదైనా కాగితం పట్టుకురమ్మన్నాడు, నాకు వినపడలేదు. ఈజ్ ఏబుల్ టు డిస్టింక్ట్ రీజన్ టు భగవాన్ బాబా స్పీకింగ్, నీకేం పర్వాలేదు. అనేక మంది డాక్టర్లు వచ్చి చూసి వెళ్ళారు, మందులు కూడా ఇచ్చారు. ఇదేమి కాదు, ఈ మధ్యాహ్నం 2:30 నేను కరువు చేసుకున్నాను, అక్కడితో జబ్బు పోయింది, అక్కడ ఇది అయిపోయింది, నయం అయిపోయింది. హాయిగా రేపు పొద్దున్న తిరిగి సాయంకాలం మాత్రం అభిషేకం చేసుకో అన్నారు, కట్ అయిపోయింది. అది మాట తమ్ముడు చెప్పాడు, వాడు చెప్పడం నేను రాయడం. నాకు వినపడలేదు నాన్న, నాన్న నీకు వినపడవచ్చు వినపడకపోవచ్చు, ఎన్ని మాటలు బాబా గారి దగ్గరికి వెళ్ళాం, ఎన్ని క్యాసెట్ విన్నాం, ఆయన గొంతుకు ఏదో నాకు తెలియదా, దండిగా మందులు మింగావు, ఆ దండిగా అన్న మాట ఒక్కటి మనం పడతామా, పోయింది. అది అయిపోయిందో తెలియగా మేము పుట్టుపడతాం, వీడికి నయం అయింది కదా. ఆ రోజు ఇంటర్వ్యూ, చెన్నారెడ్డి ఫ్యామిలీ, చీఫ్ సెక్రటరీ ఫ్యామిలీ, నేను మా ఫ్యామిలీ అంతే. మమ్మల్ని ఆఖరి పిలిచారు, లోపలికి వస్తూ ఉంటే చెప్పిస్తున్నారు స్వామి, ఆ చెన్నారెడ్డి పక్క తిరిగి, ఆవిడకేమైందో తెలుసా, వాడికి హార్ట్ అటాక్, సివియర్ హార్ట్ అటాక్, నేను కరువు చేసకపోతే అంటే ఏమమ్మా 2:30 అది దాటకపోతే నువ్వు వస్తావు ఇక్కడికి, మూలం కూర్చోడు ఇంతే, ఇప్పుడు సంతోషంగా చెప్పొచ్చింది ఏమంటే హార్ట్ అటాక్ అంటే ఎలాగ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎంత టైం పడుతుంది, అక్కడ ఉన్న బాబా గారికి ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది, వాడు కరువు చేసుకోవాలంటే తృప్తి కాలంలో క్షణకాలంలో జరిగిపోతుంది. ఆ రకంగా నన్ను, మా అబ్బాయిని, ఇంకో సందర్భంలో మా ఆవిడని అందరినీ కాపాడి మాకు ప్రాణదానం చేసినటువంటి మహనీయుడు, మహాత్ముడు, భగవానుడు, సత్యర్షి, శాంతిదూత, పూజ్య భగవాన్ బాబా. పాలిటిక్స్ అంటే నేను మహాత్మా గాంధీ అనుచరుని, ఆ ఆశయాలు కట్టుబడి జీవించే మనిషిని. అతను వెళ్ళిపోయిన తర్వాత నేను అదే పద్ధతిలో జీవితం గడపాలనుకున్నాను. 30 పదవిలో ఉన్నాను, 57 ఎమ్మెల్యేని, 57-67 విజయనగరం, 71-83 పరవాడ ఎమ్మెల్యేని, 84-89 విశాఖపట్నం ఎంపీడి, ఈ మధ్య 8 మినిస్టర్. ఇంత అయిన తర్వాత ఉండటానికి ఇల్లు లేదు, సంపాదన లేదు, ఎక్కడుండాలి, 89 అయిన తర్వాత నేను మా ఆవిడతో చెప్పాను, అమ్మ అందరూ బాబా దగ్గరికి రాజకీయవేత్తలు ఎందుకు వస్తారంటే ఏదైనా వాళ్ళకి ఏదైనా ప్రయోజనం కలుగుతుందేమో, ఏమైనా సాయం చేయమని అడగడం. బాబా గారి నుంచి రాజకీయం వదిలేద్దాం, అతను పాదాచారు ఎన్నాడు పదవి ఉంటే ఏం చేస్తాం మనం, మనం చేసిన దాని వల్ల దేశం ఎంత ఉద్ధరించారు, ఉద్ధరించాం మనం. మహాత్మా గాంధీ చేసింది ఏముందని అడుగుతున్నారు ఇప్పుడు, జవహర్లాల్ నెహ్రూ చేసింది ఏముందని అడుగుతున్నారు, మనం చేసింది ఏముందని అడగరా చాలు. నేను మన ఆత్మోద్ధరణకి ఏదైనా చేసుకోవాలి. ఇంకా బాగా భగవంతుడే మనకు దిక్కు, బాబా గారే శరణ్యం, అన్యదా శరణం నాస్తి, సర్వం వదిలిద్దాం. ఇష్టం భార్య అంగీకరించకపోతే భర్త ఏం చేస్తాడండి? నాకు ఎంత డబ్బు కావాలంటే ఏదో చెవిలో ముక్కో ఏదో పెట్టుకోవాలంటే, ఒంటి మీద బంగారం ఏమి లేని లేదు, బాబా గారు ఇచ్చినవి ఆఖరికి ఉన్నాయంటే. ఆ రకంగా అది అయిపోయిన తర్వాత మాకు ఆ రకమైనటువంటి జీవితం గడుపుతున్నాం కాబట్టి ఇది తప్ప ఇది ఒప్ప బాబా గారిని అడగాలి, ఆయన అంగీకరిస్తారా అంగీకరిస్తారా అన్న మాట మాకు అది ఎరైజ్ అయ్యేది కాదు. అయితే మాకు సంపాదన లేదు, మాకు ఆస్తి లేదు, పిల్లల్ని చదివించుకునే అదే మా ఆస్తి, వాళ్ళ పిల్లలు బాగుంటే అదే మాకు ఆస్తి. ఆ పిల్లలందరూ అదృష్టం, వాడు బాబా గారి తన భక్తులే వాళ్ళు, వాడికి వంగరు ఇచ్చారు, ఇంక వాచ్ ఇచ్చారు, ఇంకేదో ఇచ్చారు వాడికి, అందరికీ ఇంట్లో అందరికీ ఏదో ఒకటి ఇచ్చారు, ఒకటి ఇచ్చారు. అంచేత రాజకీయంగా వెళ్ళేటప్పుడు ఆయన అడగవలసినటువంటి అవసరం ప్రత్యేకించి రాలేదు. కానీ రాజకీయంలో మానేస్తారన్నప్పుడు మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ వారి మాట కాదని రాజకీయం విరమించాను. ఆయనకు నచ్చని పడింది పొరపాటు ఏదో అయిపోయింది. ఆయన చేత 89 తర్వాత ఐ వాజ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. ఆయన చేత ఈ రకంగా జీవితం గడిపాము. మా ఆవిడకి ఆయన ఇచ్చిన పెళ్ళలో ఇంత రామ పట్టాభిషేకం పెళ్ళలో వేశారు. స్వామి మాకు రామ పట్టాభిషేకం చేసుకోవాలంటే ధర్మంలో మా స్వగ్రామంలో ఒక మందిరం కట్టాం అక్కడ, మరి ఎందుకు ఏమిటి ఇచ్చాను చూసుకో, నువ్వే కట్టు అన్నారు. కట్టాను సార్, నేనేం కట్టాను సార్, పెట్టు పెట్టు నాకు చేతులు అడుగుతుంది. స్వామి ఇలాగ వచ్చారు ఇలా అన్నారు, తక్కిన పెట్టు. మా మనవరాలు కొడుకు కూతురు వాడంటే స్వామికి చాలా అభిమానం ప్రేమ. వాడు కూతురికి పెళ్లి చేయాలనుకున్నాడు, అనుకున్నప్పుడు అక్కడికి వచ్చాడు. అంటే నేనున్నాను, నేను అడిగితే ఏమనుకుంటాను, నువ్వే అడిగిరా అన్నాడు. అంటే వాడు వచ్చి వరండలో రాడు కదా, వారికి తెలుసు నేను ఎలా జీవిస్తున్నాను కాబట్టి ఒక మారు ఎవరికి చెప్పండి, నేను మీతో చెప్తున్నాను. ఒక మారు కాగితం రాశాను, జీవితానికి అర్థం పరమార్థం ఏదైనా ఉండాలి, అది సాధించాలనుకున్నప్పుడు చిత్తశుద్ధి లక్ష్యసిద్ధి భగవద్కృపతో మాత్రమే సాధ్యమవుతాయి, కాబట్టి మీరు దయించి కటాక్షించి నా ఆశయాలు ఆదర్శాలు కొంచెం నెరవేరేటట్టు, నేను ఉత్తమ గతి నాకు లభించేటట్టు ప్రాప్తించేటట్టు తమ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇలాగా ఒక ఐదు పిలిచారు, మీ ఆవిడ పిలువంటారు, ఆవిడ పిలిచారు. తర్వాత నువ్వు అర్థం పరమార్థం ఏదైనా ఉండాలి జీవితానికి అన్నావు, ముందు అర్థం ఇస్తాను తర్వాత పరమార్థం అన్నారు అని చేయిలో పెట్టారు. ఇంత నోటు కట్టారు, ఎవరికి చెప్పలేదు, మీకు చెప్తున్నాను. అక్కడ ఎక్కడ పెట్టుకోవడం జేబు చాలదు. అక్కడ ఏదో కవర్ ఉంటే ఆ కవర్ మొత్తం తీసి అందరూ చూసి చేతికి అంటే ఈ డబ్బు నేను ఎలా ఖర్చు పెట్టాలి, నాకేమిటో అవసరం, నేను నారాయణ సేవకు ఉపయోగించవచ్చా స్వామి. చాలా డిసప్పాయింట్ అయ్యారు. చూడు మీ ఆయనకి నేను డబ్బులు ఇస్తే ఇతరు ఎవరికొట్టి నారాయణ సేవ చేస్తట, ఎవరికో నారాయణ సేవ చేయడానికి ఇతరులు డబ్బులు ఇచ్చట, ఎందుకు ఇచ్చారు ఈ డబ్బు, నీకైనా తెలుసా? కరెంటు నీళ్ళు బడబడబడ కనిపిస్తున్నాడు, ఏదో పెద్ద తప్పు నేను చేశాను, అందుకే వచ్చాను. నాకు మనసులో ఉండిపోయింది. బాబా గారు ఆర్థికంగా కూడా సహాయం చేశారు, ఎవరికైనా చేశారో లేదు మనకి తెలియదు, నాకు చేశారు. ఇది ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. ఎప్పుడైనా మళ్ళీ తిరిగి వారు బాకీ కొంతైనా తీసుకోగలనా అనుకుంటుండేవాడిని. అయ్యా భగవంతుడు సహాయం చేస్తే సహాయం కరువు, నాకు ఎమ్మెల్యేగా పెన్షన్ లేదు, అది అయిపోయిన తర్వాత ఎంపీగా 2015 రూపాయలు పాలిపో వచ్చిన తర్వాత ఇచ్చాడు, తర్వాత కొంతకాలం పోయిన తర్వాత 9 వేలు చేశారండి, ఆ డబ్బు వస్తుంది. అయితే ఇది ఇలా ఉండగా ఎంపీలందరూ కలిసి ఈ మధ్యన అది అయిపోయిన తర్వాత పెంచాడు. ఆ పెంచేటప్పుడు మాకు ఎగ్జాంపుల్కి వీళ్ళు కూడా పెన్షన్ ఇవ్వాలి కదా, మరి మాకు 20,000 రూపాయలు చేశాడు. రూపాయలు 20,000 రూపాయలు ఒకటిన విత్ రిట్రాక్టివ్ ఎఫెక్ట్ గత 5 సంవత్సరాల నుంచి ఆ డబ్బు 9,000కి ఇప్పుడు చేసిన 20,000కి మధ్యన లేవు 11 రూపాయలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇవ్వాలి అంటే అప్పుడు నేను మా అబ్బాయితో చెప్పాను, నాన్న ఆ డబ్బు ఇంకా రాలేదు, వస్తుంది కానీ 1,00,000 రూపాయలు బాబా గారు తీసుకెళ్ళి ఇచ్చారు. ఈ మొన్న ఉగాది అయింది, అంత ముందు కాక అంత ముందు ఉగాది. నువ్వు ఏం చేస్తావో ఎక్కడ అప్పు చేస్తావో ఏమో ఓ చెక్కు 100,000 రూపాయలకి రాసిచ్చి సమయంగా 100,000 రూపాయలకి చెక్కు రాసిచ్చాడు. ఎలాగ ఎవరి పేరు రాయడం అంటే అలాగ సెక్రటరీ పేరు రాయలేదు, నేను ఎవరి పేరు రాయను. శ్రీ సత్యసాయి బాబా పుట్టుమంతి అయితే 1,00,000 రూపాయలు రాశాను. వెళ్ళిపోతున్నారు గబగ పడేట్టు ఇలా ఇలా రాగా చేయి పాపం, నేను బయటికి పెట్టవలసింది రాలేదు. ఆ పక్క ఇతనికి ఇచ్చి చూడన్నాడు, వాడికి రాలేదు. సరే పట్టుకున్నాను, నేను ఉండగా చూడసినట్టు నాకు తెలియదు. తర్వాత 17వ తారీఖున అది విత్డ్రా చేసినట్టు మాకు అకౌంట్లో పడుతుంది కదండి, 17,000 రూపాయలు అందులో పడుతుంది. నా జీవితం ధన్యం అయిపోయింది. బాబా గారికి నేను కూడా కొంత సేవ చేయగలిగాను. నాకు ఈ పదవి వచ్చినందుకు ఆ పదవి అంచేత ఆ రకంగా భగవంతుడు నాకు నా కోరిక మన్నించి సాధ చేసుకోగలిగిన అవకాశం కల్పించారు. ఇలా చెప్పాలంటే ఎన్నో ఎన్నో అనేక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ భయం మహేష గోబ్రాహ్మణాభ్య సుభవర్తనిచ్చాం. సమస్త లోకాన్ సుఖభవంతు, సమస్త లోకాన్ సుఖభవంతు, సమస్త లోకాన్ సుఖభవంతు.
శ్రోతలందరూ విన్నారు కదా శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారి అనుభవాలను. అన్నమయ్య వారి సంకీర్తనలో చెప్పినట్లు పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్టనడిమి పని నాటకము. ఈ సత్యాన్ని గమనించి మనం ఈ నాటకాన్ని గుర్తించి మన పాత్రను అందులో ఆదర్శవంతంగా పోషించటం అన్నది ముఖ్యమైన విషయం. అయితే మనం ఆ భగవంతుణ్ణి అన్యదాశరణం నాస్తి అని ప్రార్థించినప్పుడు ఆ నాటకాన్ని నడిపించేది కూడా ఆయనే. అలా చేయగలిగినప్పుడే ఆ భగవంతుడు భక్తుడు అడవిలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, పట్టణంలో ఉన్నా, పల్లెలో ఉన్నా, చివరికి నట్టేట పడి ఉన్నా, ఎటువంటి కష్టాలలో ఉన్నప్పటికీ కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు. శ్రీరామూర్తి గారిని వారి కుటుంబ సభ్యులను సాయి పరమాత్ముడు కాపాడిన ఘట్టాలను విన్నప్పుడు ఇది మన కళ్లకు కట్టినట్లు తెలుస్తుంది. వీరి అనుభవాలను వింటున్నంతసేపు ఇటువంటివి మనం ఎన్నో గమనించవచ్చు. వారి విలువైన అనుభవాలను మనందరితో పంచుకున్న శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారికి మా శ్రోతలందరి తరపున ధన్యవాదాలు. శ్రోతలారా, ఇలా మనం నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టి స్వామి ప్రేమకు మనందరం పాత్రులం కావాలని స్వామి పాదాల చింత ప్రార్థిస్తూ సాయిప్రసాద్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదాశరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష సాయీశ్వర, హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:23. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.